ఇవాళ ఈ నాలుగో రోజు ప్రవచనం
శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయీత్ సర్వవిఘ్నోపశాంతయీత్ హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. చాలా ఆనందదాయకమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని విన్నాం ఇవాళ. శ్రీరామాయణం మీద ప్రవచనం జరుగుతుంటే బాలకాండ సీతారామ కళ్యాణంతో పూర్తవుతుంది కాబట్టి బాలకాండ ఘట్టం, సీతారామ కళ్యాణ ఘట్టంతో బాలకాండ పూర్తయ్యేటటువంటి రోజు యాదృచ్ఛికంగా అందరికీ కూడా ఆనుకూల్యతని సిద్ధించాలనే ఉద్దేశ్యంతో రామచంద్ర పరబ్రహ్మం దాన్ని జనవరి 26వ తారీఖు యావజ్జనానికి సెలవు కాబట్టి ఆ రోజు కళ్యాణము ఆ రోజు ప్రవచనము వచ్చేటట్టుగా అనుగ్రహించడం చేత చాలామంది ఆ కళ్యాణాన్ని చూసి తరించడానికి ఒక అవకాశం కలిగింది. దానితో పాటుగా ఎవరైనా చక్కగా గోపాలకృష్ణ గారికి పేర్లు ఇస్తే ఆ దంపతులందరూ కూడా సీతారామ కళ్యాణంలో కూర్చునేటటువంటి అవకాశం కల్పించాలి అని పాలక మండలి వారు నిర్ణయించారు. చాలా గొప్ప విశేషం. చాలా ప్రాజ్ఞులైనటువంటి వైఖానస సంప్రదాయంలో పెద్దలైనటువంటి పండితుల్ని తీసుకొచ్చి సశాస్త్రీయంగా సీతారామ కళ్యాణం చేయించాలి అని నిర్ణయం చేశారు. వారు ఇందాక చెప్పినట్టుగా దానికి వివరాలు కావాలంటే మా గోపాలకృష్ణ గారిని ఒకసారి ఆఫీసులో సంప్రదించండి. సరే, నిన్నటి రోజున మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి ఒక మాట చెప్పుకున్నాం. ఆ సిద్ధాశ్రమంలో మారీచ సుబాహులనేటటువంటి రాక్షసుల్లో సుబాహుణ్ణి సంహరించి రామచంద్రమూర్తి విశ్వామిత్ర సహితుడై బయలుదేరి అక్కడి నుంచి వెళుతుండగా ఆ మారీచుణ్ణి మాత్రం మానవాస్త్రం అనేటటువంటి ఒక చల్లటి అస్త్రంతో కొట్టడం వల్ల ప్రాణములు పోకపోయినా చాలా దూరంగా ఉన్నటువంటి 100 యోజనముల అవతలనున్నటువంటి సముద్రంలో పడిపోయాడు. స్పృహ వచ్చిన తరువాత మళ్ళీ లేస్తాడు. రామావతారంలో ఇదొక ప్రత్యేకత. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం మనుష్యులుగా ఎలా వ్యవహరిస్తామో అలా చిన్న వ్యవహారం ఒకటి కనపడుతుంది రాముడి దగ్గర. ఎందుచేత అంటే కృష్ణావతారంలో రాక్షసుల శేషాన్ని ఆయన మిగలనివ్వడు. ఎక్కడెక్కడ ఇంకా ముందెప్పుడో వీళ్ళు అడ్డొస్తారంటే ఇప్పుడిప్పుడే తీసేస్తాడు. ఆయన కురుక్షేత్రానికి వస్తారేమో అని అనుమానం ఉంటే ముందు నుంచే బకాసురాదుల్ని తీసేశారు. రామావతారంలో అలా కాదు. ఆయన పరమకారుణ్యమూర్తి, దాని మీద చిట్ట చివరి వరకు అవకాశం ఇస్తూ ఉంటారు. తప్పకపోతే సంహరిస్తూ ఉంటారు, కొందరు వదిలిపెడుతూ ఉంటారు. శూర్పణఖకి ముక్కు చెవులు కోసి వదిలిపెట్టారు, సీతాపహరణానికి కారణమైంది. మారీచుణ్ణి వదిలిపెట్టి సుబాహుణ్ణి సంహరించారు, సీతాపహరణానికి హేతువయ్యాడు. చేత మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం, ఆనాడు ఆ పని చేసి ఉండకపోతేనా అనుకుంటూ ఉంటాం. ఒక మనుష్యుడిగా ప్రవర్తించడం ఎలా ఉంటుందో అంతర్లీనంగా రామావతారంలో నడుస్తూ ఉంటుంది. లేకపోతే ఈ మాట ఎలా అనుకుంటారు మీరు? ఆ రోజండి నిజంగా చేసి ఉండకపోతే ఇవాళ ఈ ఇబ్బంది పడకపోదును, మ్యారీ ఇన్ హేస్ట్ ఇన్ రెపెంటెడ్ లీజర్ అంటారే, అలా ఆ రోజును ఏదో తొందరపడిపోయాను, చూసారా ఎంత ఇబ్బంది పడిపోయాను అన్న భావన రాదు. అందుకని నరుడిగా ప్రవర్తించడంలోనేమో చిన్న విచిత్రమైనటువంటి సందర్భాలు జరుగుతుంటాయి. మారీచుణ్ణి మాత్రం మానవాస్త్రంతో కొట్టారు, దానివల్ల వాడు సంహరింపబడలేదు. ఆయనకి తెలుసు సంహరింపబడని, లక్ష్మణుడితో చెప్పారు ఇది చాలా చల్లని అస్త్రం, అందుచేత స్పృహ కోల్పోతాడు కానీ ప్రాణములు మాత్రం పోవు, 100 యోజనముల అవతల వరకు తీసుకెళ్లి పారేస్తుంది ఈ అస్త్రం అని చెప్పారు. అలాగే పడిపోయాడు. సుబాహుడు మాత్రం మరణించాడు, అతనితో పాటుగా కొన్ని వేల మంది రాక్షసులు మరణించారు. సరే, విశ్వామిత్రుడు ఇతర ఋషులు రామలక్ష్మణులతో కలిసి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో అవతల మిథినానగరంలో జనక మహారాజు గారు ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని వేదశాస్త్రాన్ని అనుసరించి చేస్తున్నారు. అందుచేత ఆ యాగాన్ని చూడ్డానికి మేము వెళుతున్నాం, రామా నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది, రావలసింది అన్నారు. సరే, రామచంద్రమూర్తి నిన్న చెప్పాను కదా నేను మీ కింకరుడను అంటాడు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పుతాడు మనకి రామచంద్రమూర్తి. అందుచేత ఆయన కూడా బయలుదేరారు. అనేకమైనటువంటి మృగములు కూడా విశ్వామిత్రుడి వెంట బయలుదేరాయి. ఉపాధి తేడా కానీ బ్రహ్మజ్ఞానమున్నటువంటి వాడు, గురువైనటువంటి వాడు సమస్త బ్రహ్మాండములను ఎలా శాసించగలడో, ఎలా ప్రేమించగలడో, ఎలా తన వెంట తీసుకువెళ్ళగలడో చూపిస్తారు. ఆఖరికి పరస్పర వైరుధ్యమును మరిచి మృగములన్నీ విశ్వామిత్రుడి వెంట పడితే వద్దు వద్దు మీ అందరూ ఇక్కడే ఉండండి, వనంలో ఉండి సంతోషంగా సుఖంగా జీవనం చెయ్యండి అని చెప్పి మహర్షి అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి ఈ పిల్లలిద్దరూ ఋషులు కలిసి కొంత దూరం వెళ్ళి ఆ రోజు కొంత ప్రయాణం చేసిన తరువాత ఆ శోణానదీ తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగారు. ఆగినప్పుడు అడిగాడు రామచంద్రమూర్తి, మహానుభావ ఇక్కడ చూసినట్టయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఎక్కడ చూసిన ఫలాలు పుష్పాలు ఎంతో అందంగా ఉంది, ఇదంతాను ఈ ప్రాంతం అంతా ఇంత సుశోభితంగా ఉండి ఇంత ఫలాలతో పుష్పాలతో ఈ చెట్లు ఇవన్నీ ఇంత ఆనందదాయకంగా ఉండడానికి మనుషుల యొక్క మనస్సుల్ని సేద తీర్చే రీతిలో ఉండడానికి కారణమేమి అని అడిగాడు. అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్పారు, చెప్పాను కదా అడగడమే తరవై, అడిగితే మాత్రం ఎక్కడెక్కడ విషయాలు చెప్తారు విశ్వామిత్రుడు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యవలసినటువంటి పని ఏమిటో చూపించాడు. కదపడం మీకు చేత కావాలి, మీరు కదపలేదనుకోండి గురువు మాట్లాడడం, ఎందుకంటే ఏదో మాట్లాడి మెహర్బానీ సంపాదించుకుందామన్న ప్రయత్నం వారికి ఉండదు, వారికి మౌనం కన్నా ఆశ్రయించవలసినది వేరొకటి ఉండదు. అందుకని హాయిగా తనలో తాను రమిస్తూ ఏకాకి నిస్పృహ శాంత చింతాశూయ వివర్జిత హాయిగా మౌనంగా తనలో తాను రమిస్తూ సంతోషపడిపోతూ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ పరమానందంతో ఉంటాడు. కానీ ఆ గురువు దొరికినప్పుడు ఆ గురువుని కదిపితే మాత్రమే మీకు ఆయనలోంచి అమృతధార పడుతుంది. రమణులు అంటారు, చెరుకు కర్రని పట్టుకుని గానుగలో పెట్టి తిప్పినా, పంటి కింద పెట్టి నవిలినా, కత్తి పెట్టి నరికినా, పైనుంచి తీసి నొక్కిన తీపి తప్ప అందులోంచి కారం రాదు అంటారు. గురువు శరీరం శోషించిపోతున్నా కష్టపడుతున్నా ఆయన నోటి వెంట భగవత్ సంబంధమైనటువంటి విషయము తప్ప వేరొకటి రాదు. గురువుల వైభవం అంటే ఎలా ఉంటుందో, గురువుని కదిపితే ఎటువంటి విషయాలు వస్తాయో చూపిస్తారు వాల్మీకి మహర్షి. చేత విశ్వామిత్రుడు అంటాడు, నాయన పూర్వకాలంలో బ్రహ్మగారి కుమారుడైనటువంటి వాడు కుషుడు అనబడేటటువంటి ఒక రాజు పరిపాలన చేస్తున్నారు. ఆ కుషుడికి వైదర్భ్యాం జనయామాస చితర సదృశాన్ సుతాన్ కుశాంబం కుశనాభంచ అధూర్త రజసం వసు. ఆ కుషుడనేటటువంటి ఆయనకి నలుగురు కుమారులు జన్మించారు. మొదటి ఆయన పేరు కుశాంబుడు, రెండవ ఆయన పేరు కుశనాభుడు, మూడవ వారి పేరు అధూర్త రజసుడు, నాలుగవ వారి పేరు వసురాజు. ఈయన ఈ కుశుడు నలుగురు కుమారుల్ని పిలిచాడు. వాళ్ళు యవ్వనంలోకి వచ్చారు. నాయన ఇంతకాలం నేను ధార్మికంగా పరిపాలన చేశాను, మీరు నలుగురు కూడా నాలుగు నగరములను నిర్మాణం చెయ్యండి, చేసి మీరు కూడా ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. నలుగురు కుమారులు కూడా తండ్రి మాట వినేటటువంటి కొడుకులు, అందుకని నలుగురు నాలుగు పట్టణాలని నిర్మించుకున్నారు. కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అని నాలుగు పట్టణాలు నిర్మించారు. ప్రస్తుతం రామ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే విశ్వామిత్రుణ్ణి రామచంద్రమూర్తి ప్రశ్న వేసే సమయానికి వారు శోణభద్రా నదీ తీరంలో ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కథని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నారు. అందుచేత రామ మనం ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజపురము అని పురము అని పిలుస్తారు. దీన్ని నిర్మించినటువంటి మహానుభావుడు వసురాజు. ఈ పట్టణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఐదు కొండలు ఉంటాయి చుట్టూ. ఈ ఐదు పెద్ద పెద్ద కొండల్లోంచి కూడా ఆశ్చర్యకరంగా శోణానది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల ఎలా ఉంటుందంటే దూరం నుంచి చూస్తే శోణానది అనబడేటటువంటి కదులుతున్న ఒక పూలహారం ఐదు కొండలు మెడలో వేసుకున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఐదు కొండల మెడల్లోంచి చుట్టూ తిరిగి శోణానది ప్రవహించి ఆ ప్రాంతం అంతా ప్రవహించడంలో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోయింది. అన్ని పంట పొలాలు ఎక్కడ చూసినా పంటలు పండుతాయి, అందుకని ప్రజలు పరమ సంతోషంగా ఉంటారు. అడిగినదేమిటి రామచంద్రమూర్తి, ఈ ప్రాంతం ఎవరిది, ఎందుకు ఇక్కడ ఇంత సుశోభితంగా ఉంది అని అడిగారు. ఎన్ని అందమైన విషయాలు విశ్వామిత్రుడు చెప్తారో చూడండి, అందుకని దీన్ని గిరివ్రజపురము అని అంటాం. కానీ నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను విను. కుశనాభసుతాః సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ. ఈ కుశనాభుడికి ఇందులో రెండవ వాడైనటువంటి వాడు కుశనాభుడు, మొదటివాడు కుశాంబుడు, రెండవ వాడు కుశనాభుడు, మూడవ వాడు అధూర్తరజసుడు, నాలుగవ వాడు వసురాజు. రెండవ వాడైనటువంటి కుశనాభుడికి అంటే వీరు ఉన్నటువంటి ప్రాంతం ఆ వసురాజువి, రెండవ వాడైనటువంటి కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు కలిగారు. ఆ నూరుగురు కుమార్తెలు కలగడం కూడా ఆశ్చర్యకరంగా కలిగారు. ఎందువల్ల, వారందరూ కూడా ఘృతాచి అనేటటువంటి ఒక అప్సర స్త్రీకి కుశనాభుడికి కలిసి జన్మించారు. ఘృతాచి యొక్క సంతానమేమో వాళ్ళు నూరుగురు విశేషమైనటువంటి సౌందర్య రాసులు. మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంత అందంగా ఉండేవారు. వాళ్ళు రకరకాలైనటువంటి వాయిద్యాలు మ్రోగిస్తూ, వీణలు మీటుతూ, పాటలు పాడుతూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. వారిలో యవ్వనం అంకురించింది. ఒకనాడు వారందరూ వెళ్ళి ఒక కొండ మీద నిలబడి పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. గడుపుతుండగా వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు రావడం ఏమిటి, వాయుదేవుడు అంతటా ఉంటాడు కదా. వాయుదేవుడు ఈ నూరుగురు కన్యలను చూసి ప్రీతి చెందాడు. ప్రీతి చెంది ఆ ఆడపిల్లలతో ఒక మాట అన్నాడు, మీరు చూస్తే మహాసౌందర్య రాసులై ఉన్నారు. మనుష్యులకి ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి ఉంది. ఎంత సౌందర్యం ఉన్నా అది యవ్వనంలో మాత్రమే ఉంటుంది. యవ్వనం కాలగతిలో వెళ్ళిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత యవ్వనం శాశ్వతంగా ఉండదు కదా, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మీకు ఈ సౌందర్యం నిలబడదు. అందుకని మీరు ఒక పని చేయండి, నన్ను వివాహం చేసుకోండి. నాకు మీరు భార్యలైతే మీకు దేవతాత్వం ఇస్తాను. ఇవ్వడం చేత ఏమవుతుందంటే ఇంకా మీకు యవ్వనం తరగదు, మీ యవ్వనం ఇలా ఉండిపోతుంది. అందుకని మీరు నన్ను స్వీకరించవలసింది అన్నాడు. అంటే చిన్న ప్రలోభ బుద్ధిని చూపించాడు. స్త్రీ సహజంగా సౌందర్యము కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ సౌందర్యమునకు శాశ్వతత్వం ఇస్తానని ప్రలోభ పెట్టాడు. పెడితే నూరుగురు కన్యలు ఏకకంఠంతో చెప్పారు. అది విషయం వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోలేదు. వాయుదేవుడు ఇలా అంటున్నాడు, మనం ఏం చేద్దాం అని ఏం మాట్లాడుకోలేరు. ఆ నూరుగురు కలిసి ఒకేసారి ఒక మాట చెప్పారు. ఏమని, కుశనాభసుతాః సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ స్థానాచ్వావయితుం దేవం రక్షామస్తు తపోవయం. మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది. ఈ తపశ్శక్తి చేత మమ్మల్ని మేము రక్షించుకోగలం. దానితో పాటుగా నువ్వు వాయుదేవుడవు అని అనుకుంటున్నావు, నీకు దేవతాస్థానంలో ఉన్నావని. మా తపశ్శక్తి చేత మేము తలుచుకుంటే నిన్ను దేవతాస్థానం నుంచి తొలగతొయ్యగలం. నువ్వా గొప్ప, మేమా గొప్ప? ఇప్పుడు మేము గొప్ప, మాకున్న తపశ్శక్తి అటువంటిది. నువ్వు, మీరు మనుష్యులు, నేను దేవుణ్ణి, దేవతాస్వరూపంలో ఉన్నవాణ్ణి. అందుకుని కదా నీకు భార్యలవి కమ్మని అడుగుతున్నావు. మా తపశ్శక్తితో నిన్ను దేవతాస్థానం నుంచి తొలగతొయ్యగలం, కానీ మేము ఆ పని చెయ్యం. ఎందుకు చెయ్యం? మాకు దాని ఎందుకు మమకారం లేదు. నీ దేవతాస్థానాన్ని మేమెందుకు తొలగించడం? కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, మభూత్సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహి. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్తా భవిష్యతి. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నూరుగురు కన్యలు కలిపి ఒకే మాట చెప్పారు. భగవంతుని యొక్క దయచేత మా తండ్రి గారు స్వయంవరం ప్రకటించిన నాడు, మా తండ్రి గారు ప్రకటించిన స్వయంవరంలో వారక్కడ నిలబడి ఉండగా మహాధర్మాత్ముడు సత్యవాది అయిన మా తండ్రి కుశనాభుడు అక్కడ నిలబడి, వీరు నీకు తగిన భర్త అని ఎవరిని చెప్తారో వారి మెడలో మేము వరమాల వేస్తాం. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. వారి మెడలో వరమాల వేస్తాం, వరుమకు భర్త అవుతారు. తప్ప ఎప్పటికీ కూడా తండ్రిని పక్కన పెట్టి మాంత మేవుగా వరుణ్ణి ఎంచుకోగలమని తండ్రి యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క తెలివితేటల్ని త్రోసిరాజని, భర్తని స్త్రీ స్వతంత్రముగా ఎంచుకునేటటువంటి కాలము రాకుండుగాక. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. మనం రామాయణానికి వారసులం. ఆడపిల్ల పుట్టిందంటే మగపిల్లవాడు ఒక గంట ఇంటికి ఆలస్యంగా వస్తేనే తల్లిదండ్రులు బెంగబెట్టుకుంటారు. ఆడపిల్లని ఏ సమయంలో పడితే ఆ సమయంలో బయటికే పంపరు. రెక్కల కింద పెట్టి కాపాడుకునేటటువంటి తల్లిదండ్రులకి యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే సజావుగా నిద్రే పట్టదు, ఎంత తొందరగా కన్యాదానం చేసి పంపించేద్దామా అని. అటువంటి ఆడపిల్ల ఇంత కష్టపడి ఇంత రక్షణ వహించి కూతురు యందు అవ్యాజమైన వాత్సల్యమున్న తండ్రి యొక్క మాట కాదని, నాన్నగారు నా మనస్సు నా ఇష్టం, మీరు ఫలానా చదవమన్నారు చదివాను, ఫలానా వాణ్ణి చేసుకోమంటే మాత్రం నేను సిద్ధంగా లేను అన్న దౌర్భాగ్యపు మాటలు ఈ జాతి సంస్కృతిలో లేవు. ఈ మాటలు ఇవాళ రేపు రూపాయలకి కక్కుర్తి పడిన దౌర్భాగ్యుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు. ప్రేమించడానికి ధైర్యం కావాలి. ఏమిటి ధైర్యం? తల్లిదండ్రులను ఎదిరించడం ధైర్యమా? తల్లిదండ్రులు నీ శత్రువులా? నీ యోగక్షేమములు తెలియనివారా? నీ పతనములకు పునాదులు వేసేవారా? దీనికి ధైర్యం కావాలి. ఏ ఏ టీవీకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, జీవితానికి ప్రయోజనం ఏమిటి అంటే స్త్రీ యుక్త వయస్సు వస్తే ఓ పురుషుడి వెంట ఆబోతు ఆవుల వెంట పడ్డట్టు పడ్డాం. కేవలం పెళ్లి చేసుకోవడంతో సినిమా పూర్తయిపోతే చాలు, తదనంతర జీవితం గురించి డబ్బులు కోసం తీసిన వాడికి అక్కర్లేదు. కానీ దాని ప్రభావం పడిపోయి ఇవాళ ఎన్ని కోట్ల మంది జీవితాలు పాడవుతున్నాయో. మన జీవితానికి రామాయణం మార్గం నేర్పింది. అందుకే బ్రహ్మగారు అన్నారు, ఎంతకాలం రామాయణం చెప్పబడుతుందో అంతకాలం మానవత్వం నిలబడుతుంది. రామాయణం మన జాతి ఆస్తి, రామాయణానికి మనం వారసులం. ఎంత గొప్ప మాట నూర్గురు కన్యలు కలిసి చెప్పారో చూడండి, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. మా తండ్రి గారు ఎవరు భర్తని నిర్ణయిస్తారో వారి మెడలో వరమాల వేస్తాం. స్వతంత్రించి ఆడపిల్ల భర్తని ఎంచుకునేటటువంటి దుష్టకాలము రాకుండుగాక. ఇటువంటి మాటలు మా తండ్రి గారిని అడగకుండా మాతో తిన్నగా వచ్చి మాట్లాడడం చేత నువ్వు దుర్మేధ. నువ్వు వాయుదేవుడు కావచ్చు, నువ్వు దేవతాస్వరూపానివి కావచ్చు, అయినా సరే ఆడపిల్ల తండ్రిని సంప్రదించకుండా ఆడపిల్ల దగ్గరికి వచ్చి వివాహం చేసుకుంటానని సౌందర్యం గురించి మాట్లాడినటువంటి నీది దుర్మేధ. ఈ ఒక్క కారణం చేత నిన్ను దేవతాస్థానం నుంచి తీసేస్తాం మేము మా తపోశక్తితోటి. అయినా మేము తీయం. ఎందుకో తెలుసా? మాకు ఓర్పు ఉంది, మా తపస్సు చేత మమ్మల్ని మేము రక్షించుకోగలం, కానీ నిన్ను విడిచిపెడుతున్నాం. మరి ఔదార్యం చూడండి. నూర్గురు కన్యలు ఈ మాట చెప్తే వాయుదేవుడికి ఆగ్రహం కలిగింది. వాల్మీకి మహర్షికి స్వపరభేదాలు ఏమి ఉండవు. మహర్షులైనటువంటి వారు పక్షపాతాలతో కొమ్ములేం కాయరు. ఎక్కడ తప్పుంటే అది దేవతాస్వరూపం కానివ్వండి, హనుమ అంతటి వారు కానివ్వండి, మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటే నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నావయ్యా అన్నారు. అందుకని మహర్షి రాగద్వేషాలు లేకుండా రాస్తారు వారు. వారు మహాజ్ఞాని, వారికి ఏమవసరం, వారికేం బెంగలేదు. గురు కన్యలు అన్నటువంటి మాటలు విని ఆగ్రహించి వారి శరీరము లోపలికి ప్రవేశించి వారి అవయవముల యందు సంకోచత్వమును కల్పించాడు. దానివల్ల వారందరికీ కూడా అవయవముల యొక్క పటుత్వము తొలగిపోయింది. అంటే పోలియో వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు లేదా పక్షవాతాది వ్యాధులు వచ్చి చచ్చుపడిపోయినటువంటి అవయవాలు కలిగినటువంటి వారికి కొన్ని కొన్ని అవయవములు శక్తి క్షీణించిపోయి ఎలా ఉంటాయో అలా తోటకూర కాడల్లా శరీరావయవములు జారిపోయి జారిపోతే ఈ నూర్గురు కన్యలు తండ్రి దగ్గరికి వచ్చి నేల మీద పడిపోయారు. పడిపోతే తండ్రి కుశనాభుడు బయటికి వచ్చాడు. ఏమమ్మా మీ అందరు ఇలా పడిపోయారు ఏమని అడిగాడు. అడిగితే వారు అన్నారు, కన్నుల నీరు పెట్టుకుని సిగ్గుపడి, తండ్రి మేము బయట ఉద్యానవనంలో విహరిస్తుండగా వాయుదేవుడు మమ్మల్ని ఇలా అడిగాడు. మాకు తండ్రి గారు ప్రభువు, వారు నిర్ణయించిన వారిని తప్ప మేము స్వీకరించమని చెప్పాం. ఆగ్రహించిన వాయుదేవుడు మమ్మల్ని ఇలా చేశాడు అన్నారు. అంటే ఆయన అన్నాడు, చూడండి ఎంత ఓర్పు. స్త్రీకి ఓర్పు ఉండి తీరాలి, స్త్రీకి కాదు పురుషుడికి కూడా ఓర్పు ఉండాలి. అందరికన్నా అందంలో, పుట్టుకలో, యవ్వనంలో, జాతిలో ఆధిక్యం ఉండడం చేత దేవతా సంబంధమైనటువంటి వారికి మరింత ఉంటుంది కొంచెం గర్వం. ఎందుచేత ఎందుకుంటుంది అతిశయం? మేము ఓ మెట్టు పైనున్న వాళ్ళమని. ఎవరా పిల్లలు? వాళ్ళు ఘృతాచి సంతానం, అప్సరస యొక్క సంతానం కాబట్టి వాళ్ళు కూడా ఓ మెట్టు పైనున్న వాళ్ళు. అయినా మీరు ఆగ్రహించలేదు, మీ తపశ్శక్తితో వాయుదేవుణ్ణి మీరు శపించలేదు. ఎంత గొప్ప విషయం క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హిపుత్రికాహ, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విష్టితం జగత్ అనడే. ఏమి గొప్ప మాటలు, ఏమి పాత్రలండి రామాయణంలో. ఈ మాట చెప్తే ఇంకోడైతే అంటాడు, తండ్రి ఎందుకు ఊరుకున్నారమ్మా, శపించిపోయారా అంటాడు. ఆయన అన్నాడు, అమ్మా స్త్రీకి ఉండవలసిన ఆభరణం అమ్మా, నూర్గురు కన్యలు కలిసి ఒక్కసారింత ఓర్పు పట్టారా, ఒక్కరికి కోపం రాలేదమ్మా మీలో, ఎంత అందమమ్మా, అలా ఉండాలి తల్లి. చూసారా క్షమాదానం, ఓర్పే దానమమ్మా. క్షమా యశ, అన్నిటికన్నా గొప్పది కీర్తి ఓర్పే. క్షమా యజ్ఞం, ఓర్పుకి మించినటువంటి యజ్ఞం లేదు. క్షమా సత్యం హిపుత్రికాహ, సత్యం ప్రపంచంలో ఓర్పు ఒక్కటే. క్షమా ధర్మ, ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు. క్షమయా విష్టితం జగత్, ఆ క్షమచేతనే ఈ భూమి నిలబడింది. నిజంగా తపశ్శక్తి ఉన్న వాళ్ళందరూ ఓర్పులు కోల్పోవడం మొదలు పెడితే అసలు ఈ భూమి నిలబడదు. వారికి ఓర్పు ఆభరణం, అందుకని అంత ఓర్మి వహించారమ్మా మీరు. నేను చాలా సంతోషించాను తల్లి అన్నారు. అన్న తర్వాత పాపం ఆ నూర్గురు కన్యలు అలా పడున్నారు. పడున్న తర్వాత కుశనాభుడికి ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఇందులో తండ్రి బాధ్యత కూడా జ్ఞాపకం చేశారు. మహాసౌందర్య రాశి అయినటువంటి కుమార్తె యవ్వనంలో ఇంట్లో ఉండగా తండ్రి బాధ్యత వివాహ సంబంధం చూడటం. నేను చూడలేదు కాబట్టి కదా వాయుదేవుడు కన్ను పడింది, కాబట్టి నేను ఇప్పుడు వివాహం చేయాలనుకున్నాడు. ఎప్పుడు అవయవాలన్నీ కూడా శక్తి సన్నగిల్లిపోయి తోటకూర కాడల్లా జారిపోయి వాళ్ళు నేల మీద పడిపోయి ఉన్నప్పుడు వీళ్ళకి సరిపోయినటువంటి వరుడెవరు అని చూశాడు. ఇది ఎలా కుదురుతుందండి? ఏదో చాలా అందంగా ఉన్నటువంటి సమయంలో తగిన వరుడెవరని చూశారంటే అర్థం ఉంది. వీళ్ళు నేల మీద పడిపోయి లేవలేరు కూర్చోలేరు, ఇప్పుడు తగిన వరుడెవరని ఆయన ఆలోచించాడు. ఆలోచించి ఆలోచించి నిర్ణయానికి వచ్చాడు. ఎవరికి ఇచ్చి చేస్తాను నా నూర్గులు కన్యల్ని అంటే, అదే కాలమునందు చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేస్తున్నటువంటి మహర్షికి ఊర్మిళ అనబడేటటువంటి స్త్రీ యొక్క కుమార్తె అయిన సోమద అనబడేటటువంటి గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసింది. ఎందుకు చేస్తున్నావని ఆయన అడగలేదు, చాలా కాలం ఉపచారం చేసింది. కొంతకాలం అయిన తర్వాత మహర్షి ప్రసన్నుడయ్యారు. మీరు చాలా దీర్ఘకాలం నుంచి నాకు ఉపచారాలు చేశారు, నీకు నేను ఏమి నా నుంచి నువ్వేమి కోరుకుంటున్నావు, నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను ఒక భర్తకి భార్యని కాను, నేను ఇతపూర్వం ఏ పురుషుణ్ణి వివాహం చేసుకుని ఉండలేదు, ఇప్పుడు కూడా నాకు ఒకరికి భార్యని కావడం నాకు ఇష్టం లేదు, కానీ అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, వేదమును నమ్మినవాడు, అటువంటి బ్రహ్మతేజస్సు ఉన్నవాడు, నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైనటువంటి తపఫలంతో నాకు కుమారుడు కావాలండి. ఋషుల వైభవాన్ని చూపిస్తారండి, వాళ్ళు తలుచుకుంటే ఏం చెయ్యలేరు. ఈ మాట అడిగింది, ప్రసన్నుడయ్యాడు మహర్షి. మనసా సంకల్పం చేశారంతే, సంకల్పం చేసినంత మాత్రం చేత చూళి యొక్క అనుగ్రహంతో చూళికి సోమదకి ఏ విధమైనటువంటి భౌతిక సంపర్కం లేకపోయినా సోమదకి చూళి యొక్క మానస పుత్రుడు జన్మించాడు. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరుంచారు. జన్మతః గొప్ప ప్రభావవంతుడైన ఆయన కాపిల్యము అనేటటువంటి నగరంలో ఉంటుండేవారు. ఆ నగరంలో ఉంటుండగా చూశారు ఈ కుశాంబుడు అనేటటువంటి ఆయన కాంపిల్య నగరంలో ఉన్నటువంటి బ్రహ్మదత్తుడు తగిన వరుడు నా నూర్గురు కన్యలకి, వీళ్ళని ఆయనకిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఎక్కడి బ్రహ్మదత్తుడు? పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని, మహర్షి చూళి యొక్క ఔరసపుత్రుడు, సోమద యొక్క సంతానం. అటువంటి వాడికిచ్చి ఈ నూర్గురు కన్యల్ని వివాహం చేస్తానన్నాడు. ఏమిటి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ చెప్పండి నాకు. ఇప్పుడు భారతదేశంలో వివాహం చేసుకోవడానికి చూసిన క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా అండి? బాహ్య సౌందర్యము పట్ల అపార ప్రీతిని చూచుట భారతదేశమునకు తెలియదు. అందుకే పెద్దలైన వారిని ఎందుకు పంపిస్తారో తెలుసా వివాహానికి? పెద్దలు నిశ్చయించినారుగాన ఏతత్సు ముహూర్తమునకు అని ఎందుకు రాస్తారంటే, అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి అంత అందగత్తే అని కాదు చూడవలసింది, ఆ అందం కాలంలో వెళ్ళిపోతుంది. కాలంలో వెళ్ళిపోయేటటువంటి అందం ఎంతకాలం నిలబడుతుంది అది కాదు చూడవలసింది, ఆ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళిద్దరి యొక్క అభిరుచులు ఎంత కలుస్తాయి. భారతదేశానికి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట చెప్తుంటారు, 1000 పడగలలో 999 పడగలు చితికిపోయాయి సంస్కారంలో, ఒక్క పడగే మిగిలింది. ఏది అంటే ఈ జాతిలో ఇన్ని ఇబ్బందులు రానివ్వండి, ఇన్ని కష్టాలు రానివ్వండి, ఒకసారి బ్రహ్మముడి పడిన తరువాత శరీరం పడిపోవాలి తప్ప భర్తని భార్య కానీ భార్యని భర్త కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది ఈ జాతికి తెలియదు. ఆ పని చేసిన వారు ఏ కారణానికి చేసినా అసహ్యించుకోవడం ఒక్కటే ఈ జాతికి తెలుసు. వారు ఎంత పేదరాలు కానివ్వండి, భర్తని అనుగమించిన స్త్రీని మహాపతివ్రత అంది ఈ దేశం. రాక్షసుడు కావచ్చు రావణాసురుడు, కానీ నాపతి అని అనువర్తించింది మండోదరి, మహాపతివ్రత కింద చేర్చారు. తప్ప భర్తని తిరస్కరించినటువంటి స్త్రీకి కానీ స్త్రీని విడిచిపెట్టిన భర్తకి కానీ ఈ జాతిలో గౌరవం ఇవ్వలేదు. దానికన్నా గొప్ప ఉండకూడని లక్షణం వేరొకటి లేదు. అందుచేత బ్రహ్మదత్తుడికి ఇవ్వడానికి ఏమిటి వీళ్ళకున్న లక్షణం? అపారమైనటువంటి తపశ్శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమ, ఓర్పు కలిగి ఉండడం, ఇంతకన్నా గొప్ప లక్షణం ఎవరికి ఉంటుంది? అందుకని నా కుమార్తెకి తగినవాడు బ్రహ్మదత్తుడే అన్నాడు. బ్రహ్మదత్తుణ్ణి తీసుకొచ్చాడు ఇంటికి. ఆశ్చర్యం ఏమిటో తెలిసా అంటే బ్రహ్మదత్తుడు చూశాడు, నూర్గురు కన్యలది ఏకీభావం. ఎందుకని ఏమిటి చేస్తారు వివాహం చేస్తే? మనస్సులు కలుపుతారు. చేత కాక కాదు, ఆర్ష సాంప్రదాయంలో ముహూర్తాలు పెట్టడం అంత చారస్తాలండి, ముహూర్తాలండి అందుకు కాదు. ఎందుకు ముహూర్తం పెట్టడం? ఆ ముహూర్త సమయానికి వారిద్దరి నక్షత్రాలకి మనస్సులు ఏకీకృతమయ్యేటటువంటి అవకాశం వస్తుంది. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి విద్యుత్తు పుడుతుంది. దాన్ని అరిచేతితో పట్టుకుని అవతల వారి యొక్క శిరోభాగమునందు పెడితే ఇద్దరి యొక్క మనస్సులు కలుస్తాయి. మనస్సులు కానీ కలవనటువంటి సంసారం వచ్చిందనుకోండి, వారు వారికి కాదు భారం, వారు జాతికి భారం అయిపోతారు. ఎందుకని? పురుషుడు స్త్రీని విడిచిపెట్టినా, స్త్రీని పురుషుడు విడిచిపెట్టినా సమాజం పాడైపోతుంది, వాళ్ళిద్దరు బయటకు వస్తే. అందుకని ముందు కలవవలసింది మనస్సులు కలవాలి. అక్కడ ఉన్నది నూర్గురు కన్యలు, కానీ నూర్గురు కన్యలకి మనస్సు ఒక్కటే. ఎలా చెప్పగలవు? నూర్గులు కలిసి ఏకకాలమునందు ఒకే మాటతో వాయుదేవుణ్ణి తిరస్కరించారు, ఒకే మాటతో తండ్రిని గౌరవించారు, ఒకే మాటతో ఓర్పుతో భూమి మీద పడిపోయి ఉండిపోయారు. అందుకని కన్యలు నూర్గురు, వాళ్ళ మనస్సు ఒక్కటి. అందుకని వీళ్ళని నువ్వు స్వీకరించన్నారు. బ్రహ్మదత్తుడు చూసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? వాళ్ళకి ఇవాళ శారీరక బలం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి గొప్ప మానసిక బలం ఉంది. నేను స్వీకరిస్తానన్నాడు ఆయన అని కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేశాడు. ఒక్కొక్క కన్య యొక్క పాణిని గ్రహించేటప్పటికీ బ్రహ్మదత్తునిలో ఉన్నటువంటి తపశ్శక్తి చేత లోపల ఉన్నటువంటి వాయువు విడిచిపెట్టేసి వాళ్ళు మళ్ళీ సౌందర్య రాసులైపోయారు. మళ్ళీ నూర్గురు మళ్ళీ సౌందర్య రాసులై నూర్గురు తమ పూర్వస్వరూపాల్ని పొందారు. పొంది అత్తవారింటికి వెళ్ళారు. మన ఆర్ష సాంప్రదాయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, కథలు చెప్పడానికి చెప్పరు. బాలకాండలో వాల్మీకి మహర్షి నేర్పుతారు. సోమద వచ్చిందిట, గంధర్వకాంత, ఎవరు? బ్రహ్మదత్తుని యొక్క తల్లి. వచ్చి తన కోడళ్ళ ప్రతి కోడలి యొక్క చెయ్యి పట్టుకుని సంతోషపడిపోతూ కుశలాభుణ్ణి మెచ్చుకుందిట. ఎవరిని మెచ్చుకుంది? వియ్యంకుణ్ణి మెచ్చుకుంది. ఎందుకు మెచ్చుకుంది? అయ్యో నా పిల్లలండి ఇలా పడిపోయారు, వీళ్ళకి మంచి సంబంధాలు ఏమొస్తాయి అని ఏడ్చినవాడు కాడు. నానా మేము శపించలేదంటే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమాధర్మం, క్షమాసత్యం హి పుత్రికాహ అని ఆనాడు ప్రకటించి నా కూతుళ్ళకి బలం ఉందని తీసుకొచ్చి బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేసినవాడు. కూతుర్ని అర్థం చేసుకునేటటువంటి సుసంపన్నమైన మనస్సు ఉన్నవాడు. అందుకని కదా ఇటువంటి అల్లుడి పక్కకి చేర్చగలిగాడు కూతుర్ని అని కుశనాభుణ్ణి పొగిడింది. ఎన్ని మాటలు? నూరుగురు కన్యల చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా ఎన్ని మాటలు పొగడబడ్డాడు అటువంటి సోమద చేత? 100 మాటలు పొగడబడ్డాడు. ఇది ఈ జాతి సంస్కారం. ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? రాముడికి చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి రాముడికి ఇవన్నీ? ఆ కదిపితే బండీరా వరకు చెప్తారు. రామచంద్రమూర్తి ఇంకా సీతమ్మని కళ్యాణం చేసుకుంటారు. భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో, బాహ్య సౌందర్యం చూడాలో, అంతఃసౌందర్యం చూడాలో, సంసారం అంటే ఎలా ఉంటుందో, దానివల్ల ఇద్దరు ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకోవాలో రామాయణం మనకి నేర్పింది. యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలున్న చోట చెప్పించుకోవలసింది, చెప్పవలసింది, వినవలసింది రామాయణం. మన దౌర్భాగ్యం వాళ్ళ రామాయణం తప్ప టీవీలకు అంకితమయ్యాం. సంస్కృతి ఏమైపోతుంది? రామాయణ సంస్కృతి తగ్గిపోయింది, రాక్షస సంస్కృతి పెరిగిపోతుంది. ఎందుకని? నా మనస్సు నా ఇష్టం, నా మనస్సు వాడికి ఇచ్చేశాను, ఇచ్చేశాను కాబట్టి తిరిగి రాదు, ఒకరికి ఇస్తే తిరిగి రాదు, ఓడిపోతే ఊరుకోదు, పగిలిపోతే అతుకుపడదు, శాలువా కప్పుకో, ఎండ చెట్ల పక్కన తిరుగు. ఇది ఏమవుతుంది జాతికి దౌర్భాగ్యం. అందుకని రామాయణం ఏదో హాస్యాస్పదంగా వ్రాసినటువంటి కథలు కావవి. యథార్థంగా జరిగినటువంటి కథలు, వాటిల్లో ఉన్నటువంటి సుసంపన్నమైన సంస్కృతిని ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చెప్పాలో అలా చెప్పగలిగిన వాడు గురువు. రాముడితో మాట్లాడుతున్నాడు. అందుకని ఎదర రాముడి కళ్యాణం జరగబోతోంది. ఆడపిల్లని చేపట్టడం అంటే ఏమిటో, సంసారం అంటే ఏమిటో, తపశ్శక్తి అంటే ఏమిటో, ఈ అన్యోన్యమైన అనురాగం కదండి. సీతమ్మ తల్లికి కూడా అంత ఓర్పునిచ్చింది. భవిష్యత్తులో రావణుడు ఎన్ని మాట్లాడినా నిన్ను క్షమించాను రాందమ్మ. నిజంగా అమ్మే కోపగించింది అనుకోండి, ఆ రోజున అమ్మ శపించలేదా రావణాసురుణ్ణి? ఎక్కడ పునాది ఎక్కడ కపడిందో చూడండి. ఒక సరైన గురువు దగ్గర యవ్వనంలో ఉన్న పిల్లలు ఒక మంచి మాట వింటే వాళ్ళ జీవితాలు ఎలా చక్కబడతాయో చూడండి. ఇది రామాయణానికి ఉన్న గౌరవం. అందుకే ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మనవాళ్ళు రామాయణం చెప్పుకునేవారు, రామాయణం వినేవారు. ఆ బాల గోపాలం. అంతేగాని రామాయణం అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి రామాయణం అని కాదు, రామాయణం అందరికీ రామాయణం కావాలి. ఎందుకని రామాయణంలో నేను పాటించకూడదు అన్నదేం లేదు, నీ జీవితాన్ని దిద్దుకోవడానికి కావలసినవన్నీ రామాయణంలో ఉన్నాయి. అందుకని ఈ విషయాన్నంతటినీ చెప్పారు. చెప్పిన తరువాత బయలుదేరారు అక్కడి నుంచి. బయలుదేరి మనం ఇలా బయలుదేరి వెడదాం, ఈ నదిని దాటుదాం అన్నారు. అంటే రాముడు అన్నాడు, ఈ శోణానది అంతా మోకాలు లోతు నీటితో ఉంది, దీన్ని ఎటువైపు నుంచి దాటుదాం అన్నాడు. అంటే విశ్వామిత్రుడి గొప్పతనం చూడండి, ఆయన అన్నారు మోకాలు లోతు నీరే కాబట్టి ఇక్కడ దాటేద్దాం అనలేదు, మహర్షులందరూ ఎటు నడిస్తే అటు నడుద్దాం రామా అన్నారు. నీ నిర్ణయాలు కావు, పెద్దలైన వారు వెడుతున్నారు ముందు, వారు ఎటు వెడుతున్నారో అటు వెళ్ళడం నేర్చుకో. అంతేకాని ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర నుంచి అయా అటుకన్నా ఇలా వెళ్ళిపోతే బాగుంటుందండి అనకు. వారు ఎటు వెడుతున్నారో వారి వెంట వెళ్ళిపోవడం నేర్చుకో. వారు అనవసరపు విషయాలకు వెళ్ళడు. వాడు వెడుతున్నాడు, వాడు వెడుతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా ఏదో చూడవలసినటువంటి చోటికి వెడతాడు. వాడు వాడి వెనక వెళ్ళు, నీకు కూడా దర్శనం అవుతుంది. అందుకని మహర్షులు ఎటు వెడుతున్నారో అటు వెడదాం రామా అన్నారు. అలాగే గురువుగారు అన్నాడు. అంతే ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఋషులు నడుస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు. ఇంత నడుస్తున్నారు కదా, కాళ్ళు పట్టేవా? పట్టవుట. ఎందుకు పట్టవోట తెలుసా? వాళ్ళంతటా బ్రహ్మాన్ని చూస్తుంటారట. ఆ చెట్టు చూడవోయ్, ఎంత పెద్ద చెట్టోయ్, ఆ ఆకుపచ్చతనం చూడవోయ్. నమో హరికేశాయోపవీతి నే పుష్టానాం పతజే నమో నమో అని మనం అభిషేకం చేసేటటువంటి రోజు రుద్రాధ్యాయంలో ఉన్న చెట్టులోని ఆకుపచ్చతనంగా పరమశివుడు నీకు దర్శనం అవట్లా? ఆ నీరు చూడు, ఆ నీరెవరు సృష్టించారోయ్? ఇన్ని పశువులు తాగుతున్నాయి, ఎంతమంది మనుషులు తాగుతున్నారు, ఎంత పంట పండుతోంది, నీరు భూమికి తగిలితే పంట వచ్చే ఏర్పాటు చేసిన వాడెవరు అని అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఆ వనాల్ని చూస్తూ సంతోషపడిపోతూ ముందుకెళ్ళారట. వాళ్ళకి గంగానది కనపడింది. గంగానది దర్శనం అవగానే వాళ్ళందరూ పొంగిపోయారట. మనమైతే ఏం చేస్తాం, వెళ్ళగానే అమ్మయ్య వచ్చేసామని గబగబా హోటలో లేకపోతే మెస్సో లేకపోతే మినరల్ వాటర్ బాటిలో బిస్కెట్ ప్యాకెట్లో దాని మీద ఉన్నంత ధ్యాస మనకి జరగబోతున్న క్షేత్రం మీద దర్శనం మీద ఉండదు. గంగానదిని చూడగానే వాళ్ళందరూ పొంగిపోయి స్నానం చేసి జీవితంలో గంగమ్మ దర్శనం అయింది అని పొంగిపోయి అప్పటికి చేయలే విశ్వామిత్రుడు ఎన్ని మాటలు చేశాడో. అందుకే అంటారు శంకర భగవత్పాదులు, భగవద్గీచా కించితి దీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. ఏం అందమైన మాట అండి నిజంగా. భగవద్గీత కించిది దీత, భగవద్గీత ఒక్క శ్లోకం నీకు అర్థమైందా? గంగాజలవ కణికాపీత, గంగాజలంలో ఒక బొట్టు నువ్వు తాగావా? ఎందుకు తాగాలి? ఎదర చెప్తారు గంగావతరణంలో ఎందుకు తాగాలో. గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ, జీవితంలో ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని పూజ చేశావా? ఎలా చెయ్యాలో అలాగా. క్రియతే తస్య యమే నన్న చర్చ, నీకు యముడితో వాదన లేదన్నారు. అదేమిటండి నేను ఎప్పుడన్నా వాదించానా అంటామేమో. అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలతునో తలతున్నిప్పుడి ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముత్తవ మంది కష్టపడుచు. గుటక పడదు, ఒక పక్క భటులు కనపడుతుంటారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములనేటటువంటి వాయువులు వెళ్ళిపోతుంటాయి. భటులు భయంకరమైన రూపాలతో వచ్చి పాశం వేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. జీవుడు అటు ఇటు పారిపోతుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళేమో అయ్యో ఏమీ వినపట్టలేదు, చెవుల్లో చీమలు కూడా పట్టేసే, మంచం మీద పోకూడదు, కిందకి దింపేయండి అంటాడు. అప్పుడే శాస్త్రమంతా తెలుసున్నవాడు వచ్చి అయ్యో పాపం ఇంట్లో పడుకోబెట్టకండి బయట పడుకోబెట్టేయండి అంటారు. మంచి చాప కూడా వేరు, చింకి చాప బయట వేసి షామియానా తర్వాత తెస్తారు. వీడిని కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి పట్టుకెళ్ళి పడుకోపెట్టేస్తుంటే పిల్లల ఏడుపులు చెవిలో పడిపోతుంటాయి. నోట్లో తీసుకొచ్చి తులసిదళంతో నీళ్లు పోసేస్తుంటాడు కొడుకు, అది గుటక పడదు. ఒక పక్క వాయువు దొరకకుండా జీవుడు పరిగెడుతుంటాడు. కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవ మంది కష్టపడుచు. నారాయణాయంచు నజింహతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను. అప్పుడు ఆ ఇంకా నారాయణ అని నువ్వు అనగలిగేది. పిలుతునో శ్రమ చేత పిలువలేను, నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడొక్కసారి ఇది వెళ్ళిపోయిందా, అయ్యో స్వామి టైం అయిపోయిందా, ఒక్క రోజు ఇందులో పెట్టవయ్యా, ఆ రోజంతా ఇంకా నీ నామం చెప్పుకుంటూ కూర్చుంటానంటే నిమిషం ఉండనివ్వరు. అందుకని స్వామి ఇప్పుడే నారాయణ అంటున్నాను చెవి ఒగ్గి విను అన్నాడు కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకో స్వామి అని చెప్పుకున్నారు మహానుభావులు. ఉదాహరణకి కోటేశ్వరరావు అన్నాను కానీ నేనేం ఆర్తితో చెప్పుకోలేదు మహాప్రభు, శతకకర్త చెప్పుకున్నారు. అందుచేత ఆ స్థితిని చూపిస్తూ అక్కడ గంగానది కనపడగానే అందులో స్నానం చేసి పితృతర్పణలు ఇచ్చారట. గంగకున్న శక్తి అటువంటిది. ఆ గంగాజలంలో పితృతర్పణలు ఇచ్చి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చుని ఆ మిగిలినటువంటి హవిస్సుని అమృతాన్ని తిన్నట్టుగా తిన్నారట. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు నువ్వు 80 ఏళ్ళు బతికితే 80 సంవత్సరాల వయస్సులో నువ్వొక పరమపావనమైనటువంటి క్షేత్రానికి ఏ కాశీపట్టణం లాంటి దానికో వెడితే నువ్వు ఉండేది 2 రోజులు. 2 రోజులంటే 48 గంటలు. నువ్వు ఎంత నేను తెలివిగా ఉన్నాననుకున్నా నువ్వు పడుకుండిపోవడానికి నీకు 24 గంటలు అయిపోతుంది. నీకున్నది కాశీలో 24 గంటలు. 24 గంటల్లో నువ్వు విశ్వేశ్వరుడి దేవాలయంలో నిలబడేది కనీసం 30 నిమిషాలు. అందులో నిన్ను తోసేయిగా శివలింగం దగ్గర నిలబడేది 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల మనస్సు నువ్వు అక్కడ పెట్టలేనప్పుడు ఇంత దూరం కాశీ నుంచి వెళ్ళి ప్రయోజనం ఏమిటి? కాశీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ గంగానది సైకతం మీద కూర్చుని నువ్వు గంగావతరణం గురించి చెప్పుకోకపోతే, అక్కడికెళ్ళి శివాష్టోత్తర శతనామాన్ని పారాయణ చేయకపోతే, కూర్చుని అభిషేకం చెయ్యకపోతే, శివనామం గురించి లోపల స్మరించకపోతే, అది కాశీ కానివ్వండి, తిరుమల కానివ్వండి, అరుణాచలం కానివ్వండి, క్షేత్రమునకు వెళ్ళినటువంటి ఆ కొద్ది రోజులు నువ్వు ఈశ్వరానుగ్రహము కోసమే ప్రాకులాడకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీకు పుణ్యం? అందుకని ఇది నేర్పుతోంది మనకి బాలకాండ. అన్నం తిన్నారా వాళ్ళు అప్పటి వరకు ఇది చూడరు. వచ్చింది ఎక్కడికొచ్చావు? గంగానది ఒడ్డుకొచ్చావు. గంగానది ఒడ్డుకొచ్చినప్పుడు గంగ ఒడ్డున ఎలా ఉండాలో అలా ఉండు. అందుకని స్నానం చేశారు, పితృతర్పణలు ఇచ్చారు, అగ్నికార్యం చేశారు, మిగిలినటువంటి హవిస్సుని అమృతంగా తిన్నారు. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నీ దిక్కుమాలిన నాలిక కోసం తిరక్కు. ఇక్కడ ఇడ్లీ మన ఆంధ్ర ఇడ్లీలా ఉండదండి, ఇక్కడ దోశలో నూనె ఎక్కువ వేశాడండి, ఇవి వదిలిపెట్టు. బ్రెడ్ తిన్నావా పండు తిన్నావా వదిలిపెట్టు. ఈశ్వరానుగ్రహానికి నోచుకో, నా అదృష్టం ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చాను అని పొంగిపోయి నీకేది పడుతుందో అది తిని దాని మీద ఎక్కువ భ్రమ పెట్టుకోకు. పెట్టుకోకుండా స్వామి కోసం బ్రతకడం నేర్చుకో 2 రోజులు అని మనకి నేర్పుతోంది బాలకాండ. లేకపోతే రాముడు వెళ్ళి పితృత అక్కడికి వెళ్ళి ఆ అగ్నికార్యం చేసి ఆ హవిస్సులో మిగిలినటువంటి హవిస్సు అమృతాన్నంగా తిన్నాడని మనకి చెప్పడం ఎందుకు? మనకి నేర్పుతుంది ఎలా బతకాలో. రాముడంతటి వాడు నరుడిగా వస్తే అలా ప్రవర్తించాడు, నువ్వెందుకు ప్రవర్తించావు? నువ్వు ప్రవర్తించి తీరాలి, నువ్వు రామకథ వింటే, నీకు రామభక్తి ఉంటే. అందుకని ఆ గంగానదిని వారందరూ అలా సేవించి ఆ గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత మహానుభావుడు ఒక మాట చెప్పాడు విశ్వామిత్ర మహర్షి. నాయన నీకు చెప్పాను కదా, కుశనాభుడు అనబడేటటువంటి రాజుకి 100 కుమార్తెలు ఉండేవారని, ఆ 100 కుమారుల్ని కూడా బ్రహ్మదత్తుడు అనేటటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేసేసాడు. తనకి కొడుకులు లేరనేటటువంటి బాధ చేత ఇంటికి వెళ్ళి పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి జరుగుతూ ఉండగా వాళ్ళ తండ్రి అయినటువంటి కుశమహారాజు గారు వచ్చారు. వచ్చి, నాయన నీ కోరిక నెరవేరుతుంది, నీ పేరు ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి వాడు గాధి అనబడేటటువంటి వాడు నీ కుమారుడిగా జన్మిస్తాడు, ఆయన వల్ల నీ యొక్క మన వంశమంతా పావనమవుతుందని చెప్పాడు. ఆ గాధి కుశనాభునికి కుమారుడిగా జన్మించినటువంటి గాధి రామ నా తండ్రి. ఎంత అందంగా చెప్తాడో చూడండి విశ్వామిత్రుడు. గాధి ఈజ్ మై ఫాదర్ అని ఏదో చెప్పడం కాదు, ఎంత అందంగా చెప్తాడో చూడండి. చెప్పేటప్పుడు తండ్రి గురించి మాట్లాడడం అంటే ఎలా ఉండాలో చూడండి. సపితామమ కాకుచ్చా గాధి పరమధార్మిక, మా తండ్రి గారు గాధి పరమధార్మికుడు రామ. తండ్రిని జ్ఞాపకం తెచ్చుకుంటే మా తండ్రి గారండి మహాభక్తుడు, మా తండ్రి గారు నన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశారు, ఈపాటి సంస్కారం మాకు మిగలడానికి మా తండ్రి గారు హేతువు అని తండ్రిని కాని తల్లిని కాని స్మరించినప్పుడు నీ నోటి వెంట మంచి మాట రావాలి. గాధి గురించి మాట్లాడితే అంత బ్రహ్మజ్ఞాని విశ్వామిత్రుడు, నా వంటి కొడుకుని కని అదృష్టవంతుడైన తండ్రి కుశనాభుడు గాధి అనలేదు, పరమధార్మికుడైనటువంటి గాధికి నేను కుమారుణ్ణని చెప్పుకున్నాడు. చెప్పి సపితామమ కాకుచ్చా గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన, నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అంటారు, నేను గాధి కుమారుణ్ణి రామా అని చెప్పారు. చెప్పి ఒక మాట చెప్పారు, తన వారి గురించి చెప్పడంలో మా అక్కుండేది, ఎనిమిది ఇళ్ళు కాకినాడలో ఉండేవి, మూడు ఇళ్ళు హైదరాబాద్లో ఉండేవి, ఎనిమిది ఫిక్స్డ్ డిపాజిట్లో మా అక్కకి బావగారికి. ఈ దుర్మార్గపు మాటలు కావు. ఎలా మాట్లాడాలో కుటుంబాల గురించి మాట్లాడితే, తన అక్క గురించి మాట్లాడితే, మా అక్కగారు ఉన్నారండి మహాతల్లి, మా అక్కగారు 18 సార్లు కాశీ వెళ్ళారు, వెళ్ళినప్పుడల్లా 9 మార్లు ఉంటారు. ఆ తల్లి లక్షవత్తుల నోము దగ్గర నుంచి ఎన్ని నోములు చేసిందో మా అక్కయ్య, నాకు ఎప్పుడు వెళ్ళినా మా అక్కయ్య పాదాలకి శిరస్సు తగిలేటట్టు నమస్కరిస్తాను, మా అక్క ఆశీర్వచనం నాకు అంగరక్ష అని. నీ అక్క గురించి నువ్వు మాట్లాడగలిగితే నీ సంస్కారం తెలుస్తుంది. విశ్వామిత్రుడు ఎలా మాట్లాడతాడో చూడండి. తన అక్క గురించి, సశరీరాగతాస్వర్గం భర్తారమనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది దివ్యా పుణ్యోదకారం యా హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. రామ, నా అక్క పేరు సత్యవతి, ఆవిడ భర్త పేరు, మా బావగారి పేరు రుచకుడు. మా బావగారు శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే మా అక్క భర్తని విడిచిపెట్టి ఉండలేక సశరీరంగా మా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. నిరూపించుకున్న తరువాత మళ్ళీ అక్కడ ఉండకుండా నదిగా మారింది. ఇది నదులంటే ఎందుకు గౌరవిస్తామో తెలుసా అండి? పరోపకారం తప్ప వేరొకటి చేతకానివి నదులు. అందుకని నది కనపడితే నమస్కారం చేస్తాం. నదిగా మారి కౌశికీ అనేటటువంటి పేరుతో హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది. అపారమైనటువంటి పుణ్యోదకాలు కలిగినటువంటిది, చల్లని నీరు కలిగినటువంటిది, లోకమునకు శ్రేయస్సు కల్పించాలనేటటువంటి లక్షణం ఉన్నది. మా అక్క కౌశికీ నదిగా హిమాలయాల్లో ప్రవహిస్తోంది. అందుకే రామ, నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేస్తూ ఉంటాను, అక్కడ తిరుగుతూ ఉంటాను. అక్కడ తిరుగుతూ మా అక్కగారి యొక్క స్వరూపమైన ఆ కౌశికీ నది జలాల్ని చూసి మురిసిపోతూ ఉంటాను రామ. ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ సిద్ధాశ్రమంలో యాగం చేయడానికి వచ్చానయ్యా, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అన్నాడు. నిజానికి రామచంద్రమూర్తికి తేజస్సు విశ్వామిత్రుడిచ్చాడా? రామ తేజస్సుతో విశ్వామిత్రుడు రక్షింపబడ్డాడా? అన్ని అస్త్రములు ఉపదేశము చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. గురువు అస్తమానం నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అన్నవాడు గురువు కాడు. గురువు కాడు బరువు. ఎవడు గురువు? నిరంతరం వినయంతో ప్రవర్తించేవాడు. నేనెంతటి వాడినయ్యా, నేను కాదయ్యా గొప్ప, ఈశ్వరానుగ్రహమయ్యా నిన్ను రక్షించింది అనగలిగినవాడు గురువు. ఇలా అన్నాడు కాబట్టి విశ్వామిత్రుడయ్యాడైన. అందుకని రామ, నీ తేజస్సు చేత నేను రక్షింపబడ్డాను, నా యాగం పూర్తయిందయ్యా అన్నారు. అంటే ఆ చుట్టూ ఉన్న ఋషులు అన్నారట, విశేషేణ భవానేవా విశ్వామిత్ర మహాయశః కౌశికీ సరితాం శ్రేష్ఠ కులోద్యత కరీతవా. విశ్వామిత్ర, నీ వంటి వాడు జన్మించడం చేత నీ వంశం ధన్యమైంది, నీ అక్కగారైనటువంటి సత్యవతి పుట్టడం చేత పరమపావనమైందయా నీ వంశం అన్నారు. నువ్వు ఒక వంశంలో పుట్టడం వల్ల ఆ వంశాన్ని తలుచుకున్నప్పుడల్లా రావలసిన కీర్తి ఏమిటో తెలుసా? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటారు పోతనగారు. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అమ్మ కష్టపడి ప్రసవించడం తప్ప, మరణ సదృశమైన వేదన పడ్డం తప్ప నువ్వు బతికి, నువ్వు పుట్టి, నువ్వు చచ్చి ప్రయోజనమేమిటి? ఈశ్వరానుగ్రహం కోసం పరితపించి పరమభక్తుడవై నువ్వు నిలబడితే, నీ వల్ల నీ పైతరాలన్నీ కూడా ఉద్ధరింపబడితే, నీ శరీరం వెళ్ళిపోయినా వారినొక్కసారి స్మరిస్తే, ఆ వంశం పేరు చెప్తే, మహానుభావుడు ఆయన జన్మించిన వంశం అండి అది అంటారు. ఆనాడు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి సార్థకత పొందుతారు. నువ్వు పుట్టడం వల్ల నీ వంశానికి ఎటువంటి ఖ్యాతి రావాలో చూపిస్తున్నారు ఇవాళ. ఋషులందరూ అన్నారు, విశ్వామిత్ర నువ్వు పుట్టడం వల్ల ఆ కౌశిక వంశం అంతా తరించింది, మీ అక్కగారు సత్యవతి పుట్టడం వల్ల పరమపావనమైంది, నదిగా ఉండి ఈ లోకాలన్నింటికీ ఉపకారం చేస్తోందయ్యా అన్నారు. ఆ గంగని చూసి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగని త్రిపదగా త్రిపదగా అని పిలుస్తారు అని విన్నాను, ఈ గంగకి త్రిపదగా అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, ఈ గంగకి త్రిపదగా అని పేరు రావడానికి ఒక కారణం ఉంది రామా, ఈ గంగ పరమపావనము. ఇంత పరమపావని అయినటువంటి గంగ కాబట్టి కదా మనందరం స్నానాలు చేసి, పితృతర్పణలు చేసి, అగ్నికార్యం చేసి, మిగిలినటువంటి హవిస్సు తిన్నాం. దీనికి కారణం, పూర్వకాలంలో హిమవంతుడు అనబడేటటువంటి రాజు, ఇప్పటికీ హిమాలయాలు హిమవంతుడే, ఆ హిమవంతుడికి మనోరమ అనబడేటటువంటి భార్య ఉంది. వారిద్దరికీ కూడా పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమా, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అయినటువంటి గంగ స్వేచ్ఛారూపంతో ప్రవహించగలిగినటువంటి స్వరూపం ఉన్నది. అందుకని దేవతలు ప్రార్థన చేశారు, హిమవంతాన్ని పెద్ద కుమార్తె అయినటువంటి గంగని దేవలోకానికి పంపిస్తే దేవలోకంలో ప్రవహించేటటువంటి ఆ గంగానదీ జలాల్ని ఉపయోగించుకుని మేము తరిస్తాం, అందుకని గంగని ఊర్ధ్వలోకాలకి స్వర్గలోకానికి పంపించమని అడిగారు. దేవతా కార్యము కనుక హిమవంతుడు తన కుమార్తెని స్వర్గలోకానికి పంపించాడు. దేవనదిగా స్వర్గలోకంలో ప్రవహిస్తుంటుంది గంగ. రెండవ కుమార్తె ఉమ. రుద్రుడు పరమశివుడు అపారమైన తేజస్సుతో తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడి పరిచర్య చేసి మూడవ నేత్రం కలిగి కాముణ్ణి దహించినటువంటి వాణ్ణి తన తపశ్శక్తితో మెప్పించి భర్తగా పొందింది. కాముణ్ణి దహించిన వాడు భార్యనెవరిని స్వీకరిస్తాడు? ఇహ అటువంటి వాణ్ణి తన తపశ్శక్తితో భర్తని చేసుకుంది. ఇది హిమవంతుడి గొప్ప. అందుకని హైమవతి అయి తండ్రి పేరు నిలబెట్టింది. అందుకని శంకరుడికి అర్ధాంగి అయింది. ఆ శంకరార్ధాంగి అయి ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడితో నివసిస్తూ ఉంటుంది. ఆ గంగ పరమపావని. ఆ గంగ ఒకనాడు భూలోకానికి తేబడి పాతాళానికి చేరింది. అందుకని మూడుగా ప్రవహించింది కాబట్టి గంగని త్రిపథగా అంటారు. ఇది పరమపావనము అన్నాడు. అంటే చెప్పారు కదా గురువుగారు అని రాముడేం ఊరుకోడు. ఈ మాత్రమైతే నువ్వింత కష్టపడి గంగకొచ్చి స్నానం చేసి ఇంత పరవశించిపోయి ఇంత మురిసిపోయి ఇంత అగ్నికార్యం చేసి ఇంత పితృకార్యం చేసి ఇంత పరవశించిపోవు. గురువుగారు మీరు సులభంగా చెప్పారు. అలా గురువుగారు టూకీగా చెప్పారు అనకూడదు. విశ్వ రామచంద్రమూర్తి గురువును అడగడం ఎంత అందంగా అడుగుతాడో చూడండి. గురువు నుంచి అమృతధారని రాబట్టుకోవడానికి ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా దుహితు శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్ పథో హేతునాకేన ప్లావయేల్లోకపావని కథం గంగా త్రిపదగా విశ్రుతా సరిదుత్తమ. నదులన్నింటిల్లోకి అత్యుత్తమమైనటువంటి నది గంగ, పరమపావని, మనుష్యుల యొక్క పాపములను హరించగలిగినటువంటిది అని మీరు చెప్పారు కదా. గంగ చేసినటువంటి పని ఎవరూ చెయ్యలేనిది అని ఒక మాట అన్నారు కదా. మీరు కథని విస్తరించి చెప్పి విన్నటువంటి వారి యొక్క హృదయములలో ఆ గంగ యొక్క పవిత్రత నిలబడిపోయినట్టుగా చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. అటువంటి విశ్వామిత్ర మహర్షి మా యందు అనుగ్రహించి విస్తారంగా మాకు ఆ గంగా అవతరణాన్ని చెప్పండి, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది, మమ్మల్ని అనుగ్రహించండి, ఎందుకు గంగకంత పరమపావనత్వం వచ్చిందన్నారు. ఇలా అడిగితే కదా చెప్పబుద్ధేస్తుంది. గంగ గొప్పతనం ఏమిటో చెప్పడం మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. మొదలుపెట్టాయనంటారు, పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వా చ స్పృహయాదేవి మైథునాయ ఉపచక్రమే. పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత శంకరుడు కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరూ కలిసి 100 దివ్య సంవత్సరములు, మన కాలమానంలో సంవత్సరం కాదు, 100 దివ్య సంవత్సరములు క్రీడించారు ఇద్దరు. 100 దివ్య సంవత్సరములు క్రీడించినప్పటికీ వారికి సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే మీరు ఈ స్కందోత్పత్తిని చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే దీనంత ఇరుకుమిరుకులతో ఉన్నటువంటి కథ ఇంకోటి ఉండదు. దీన్ని చాలా జాగ్రత్తగా వింటే మాత్రమే దీనిలో ఉన్నటువంటి రహస్యం మీకు అర్థమవుతుంది. 100 దివ్య సంవత్సరములు క్రీడించినటువంటి పార్వతీ పరమేశ్వరుల గురించి విన్నటువంటి దేవతలకి ఆశ్చర్యం వేసింది. వేసి వాళ్ళు ఒక ఆలోచన చేశారు, అమ్మో శంకరుడి తేజస్సే అసామాన్యమైంది, పార్వతీదేవి తేజస్సు దుర్నిరీక్ష్యమైంది, ఇప్పుడు శంకరుడికి పార్వతీదేవికి ఇంకొక ప్రాణి కానీ జన్మిస్తే అటువంటి మహాభూతాన్ని మనం భరించగలమా, ఎంత తేజోవంతమైనటువంటి ప్రాణి వస్తుంది, అందుకని అటువంటి ప్రాణి కలగకూడదు, మనం తట్టుకోగలమో తట్టుకోలేమో అనుకున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు చెప్పండి అని ఈ దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి ఆయన అర్థరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఎవడైనా బయట నిలబడి శంకరా అంటే చాలు, భార్యతో మైథునం చేస్తున్నవాడు బయటికి పరిగెత్తుకొస్తాడు. అందుకని ఆ బయట నిలబడి వీళ్ళందరూ పెద్ద కేకేశారు. ఏమని, దేవదేవ మహాదేవ సర్వలోకహితే రత నలోకా ధారయిష్యంతి తవ తేజాసురోత్తమ అన్నారు. శంకరా, 100 దివ్య సంవత్సరముల నుంచి భార్యతో క్రీడిస్తున్నావు, ఒకవేళ నీ తేజస్సు కానీ వేరొక ప్రాణి రూపంలో ప్రపంచంలోకి వచ్చిందా, ఆ తేజస్సుని మేమెవ్వరం భరించలేం మహాప్రభో, అందుకని నీ తేజస్సుని ఎవ్వరిలోకి విడిచిపెట్టద్దు, నీ తేజస్సుని నీలోకే ఉంచేసుకో, ఉంచేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపో పార్వతీదేవితో కలిసి అన్నారు. అనేసరికి శంకరుడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి, ఏమిరా అబ్బాయి మీ అందరు ఇందుకు ఇలా వచ్చారు ఏమిటన్నారు అన్నాడు. అనేటప్పటికి మళ్ళీ వీళ్ళు మా చెప్పారు, దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యం తీతవ తేజ అసురోత్తమ. స్వామి, నీ తేజస్సుని ప్రపంచం భరించలేదు, అందుకని నీ తేజస్సు తేజస్సునందు ఉంచుకో. ఆ మాటలో అర్థం ఏమిటో తెలుసా అండి? శంకరుడి శరీరం తేజో శరీరం, మనం చూస్తున్న శరీరం కాదు. అసలు శంకరుడి శరీరం అంటే పోతన గారు చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జటలంబు జరధులు చరదులు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతుములు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము ప్రచరాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాక్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జమగుచు అంటారు. అటువంటి వాడు కనుక నీ తేజస్సుని విడిచిపెట్టకన్నారు అంటే ఆయన అన్నాడు, అదెంత మాట నా అబ్బాయి, తప్పకుండా నా తేజస్సుని విడిచిపెట్టను, నా తేజస్సుని నా తేజస్సులోనే ఉంచేసుకుంటాను, నేను వెళ్ళి కైలాస పర్వతానికి పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను ఉమాదేవితో కలిసి. కానీ ఒక్క మాట, ఇప్పటికే 100 దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించిన కారణం చేత రేతస్థానము నుండి నా తేజస్సు కదిలింది, కదిలిన తేజస్సు ఎవరు భరిస్తారు, ఎక్కడ వదిలిపెట్టనని అడిగాడు. వేరొక ప్రాణి పుట్టకూడదంటే పార్వతీదేవి ఎందు ప్రవేశించకూడదు, ఎక్కడ వదిలిపెట్టను రా అబ్బాయి అని అడిగాడు. అడిగితే వీళ్ళందరూ గబగబా చూస్తే వాళ్ళకి భూమి కనపడింది, ఏదైనా కింద భూమి మీదే కదా పడిపోవాలి, అందుకని వాళ్ళన్నారు ఏ తేజః క్షుభితం ఏతద్ ధరాధారయిష్యతి అన్నారు. భూమి భరిస్తుందయా దాని మీద వదిలిపెట్టేయన్నారు. అనేటప్పటికి శంకరుడికి ఏముంది, తన తేజస్సు భూమి మీద వదిలిపెట్టాడు. భూమి మీద వదిలిపెట్టేటప్పటికి ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించేసింది. ఇలా వ్యాపించేసరికి పార్వతీదేవి లోపల నుంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి శంకరుడి తేజస్సు ఎవరు భరించారని అడిగింది. వీళ్ళందరూ తెలివితేటలుగా అన్నారు భూమి భరించింది అన్నారు. ఆవిడంది, మీ అందరూ వచ్చి ఏం చెప్పారు శంకరుడితోటి, వేరొక ప్రాణి పుడితే ఎవరికి బిడ్డడు పుట్టాలి, నాకు పుట్టాలి, నాకు మాతృత్వం లేకుండా నాకు బిడ్డడు పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు, అందుకని అపత్యం స్వేషు దారేషు మీకెవ్వరికీ కూడా పిల్లలు పుట్టరు, తస్మాన్నోత్వాదయిష్యథ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృతా ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్చతే అంది ఆవిడ. ఆవిడ శపించింది ఆగ్రహంలో. ఏమని, అపత్యం స్వేషు దారేషు, దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు కాబట్టి దేవతలకి ఇక నుంచి మీ భార్యల యందు మీకు బిడ్డలు పుట్టరు, అందుకే బ్రహ్మగారు చెప్పాడు ఇక మీ భార్యలకి బిడ్డలు పుట్టారా, మీ తేజస్సుతో గంధర్వ స్త్రీలకి అప్సరసల యందు మీ తేజస్సు నుంచి వానరములను సృష్టించండి అన్నాడు. కారణం, అందుకని వానరములను సృష్టించారు, వారి భార్యల యందు వారి తేజస్సును ఉంచలేదు, మానసికంగా వారి తేజస్సుని వారిలో ప్రవేశపెట్టి వారి వారి అంశలతో వానరాల్ని సృష్టించారు. కారణం మొన్నటి రోజున చెప్పాను కదా, అందుకని మీ భార్యల యందు మీకు సంతానం ఉండదు, అందుకే దేవతలు 33 కోట్ల మంది, ఇంకా తర్వాత పిల్లలు ఉండరా అండి, వాళ్ళు పెరగరా అండి, ఎప్పుడు అలాగే ఉంటారా, సంతానం అంటే అంతే, పార్వతీదేవి శాపం, దేవతల సంఖ్య అలాగే ఉంటుంది. అందుకని అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వా దయిష్యత అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శంకర తేజస్సు భూమి యందు ప్రవేశపెట్టబడింది కాబట్టి భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి భూమిని శపిస్తున్నాను. భూమి ఇక నుంచి అవనేనైక రూపత్వం అనేక రూపాలు పొందుతుంది, అందుకే ఒకచోట సస్యశ్యామలంగా ఉంటుంది, ఒకచోట ఊసర క్షేత్రం అయిపోతుంది, ఒకచోట ఎడారైపోతుంది, ఓ చోట మట్టి దిబ్బైపోతుంది. బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతి మత్క్రోధ కలుషీకృత, ఒకే కాలమునందు నీకు అనేక మంది భర్తలు ఉంటారు, అందుకే భూమి ఒకటి, భర్తలు అనేక మంది. ఈ ఊళ్ళో ఉన్నవాడు భూమికి భర్తే రాజుగారే, ఆ పక్క ఊళ్ళో ఉన్నవాడు భూమికి భర్తే ఆయన రాజుగారే, అక్కడ ఉన్నవాడు భూమికి భర్తే ఆయన రాజుగారే. అంతేకాదు నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత, నాకు బిడ్డలు కలగకూడదని అనుకుని నా భర్త తేజస్సుని నువ్వు భరించావు కాబట్టి నీకు బిడ్డల వలన ఏ రకమైన కీర్తి ఉండదు, నీ బిడ్డల వల్ల నువ్వు సిగ్గుతో తలంచుకుంటావంది. అందుకే తండ్రి భూపతే, కొడుకు భూపతి, తండ్రి గారు భూమికి పతి రాజుగా ఉన్నంతకాలం, తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత కొడుకేమవ్వాలి, భూమికి పతి కాబట్టి భూమికి కొడుకు అవ్వాలి, మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటే ఆయన భూపతి.